ఈ 32 మందికి కలిపి ఒక్కే భార్య, ఆవిడ పేరు స్వధా. స్వాహాదేవి ఏమో అగ్ని భార్య అయితే ఈ స్వధాదేవి పితృదేవతల భార్య. అందుకే చాలామందికి ఎన్నో పర్యాయాలు ధర్మ సందేహంలో చెప్పాను. వాళ్ళు మేము మా నాన్నగారికి తద్దినం పెట్టాలా, అసలు ఎందుకు పెట్టాలండి, మా నాన్నగారు పోయి 30 ఏళ్ళు అయింది కదా, ఇన్నాళ్ళు ఆయన జన్మెత్తలేదా, లేక ఆయన నరకంలోనే ఉంటాడా, లేక స్వర్గంలో ఉంటాడా, లేక ఉత్తమ గతులకు వెళ్ళలేదా, ఇంకో జన్మ ఏదైనా ఎత్తాడా, అప్పుడు ఇన్నాళ్ళు ఆయనకి పెట్టి ఈ తద్దినం వేస్తే కదా, అంతే కదా మనకు అనుమానం వస్తూనే ఉంటుంది, చచ్చిపోయినవాడు ఎంతకాలం ఉంటాడండి అక్కడ. అందుకే ఆ సందేహాలకు సమాధానంగా మార్కండేయ పురాణం ఈ రుచి అనేటటువంటి వ్యక్తి కథని చెప్పింది. నాయనలారా, మీరు పితృదేవతలకి పెడుతున్నారు తప్ప పిండం మీ నాన్నగారికో మీ అమ్మగారికో కాదు, మీ అమ్మగారో మీ నాన్నగారో మోక్షమైనా పొంది ఉండొచ్చు, మోక్షం పొందితే ఈ పిండం వాళ్ళకి ఎలాగో అందదు, లేదా వాళ్ళు పునర్జన్మ ఎత్తేసి ఉండొచ్చు ఇప్పటికీ. మరి ఎవరికి పెడుతున్నావు? ఈ తండ్రి పేరు చెప్పి, లేక తల్లి పేరు చెప్పి, లేక ఎవడో ఒక చచ్చిపోయిన వాడి పేరు చెప్పి పితృలోకంలో ఉన్న 32 దేవతలకి మనం అందిస్తున్నాం ఆహారం. ఈ తండ్రి పేరు చెబితేనే వాడు స్వీకరిస్తారు, చచ్చిపోయిన తండ్రి పేరు మీద పెట్టాలి కాబట్టి తండ్రికే ఈ పిండం అన్నమాట. ఒకవేళ అదృష్టం బాగుండి మన వాళ్ళు మోక్షం పొందితే ఎలాగో ఇబ్బంది లేదు, ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవడన్నా 1000 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు నరకంలో ఉన్నారనుకోండి, ఈ తండ్రి పేరు చెప్పి పితృదేవతలకు పిండం ఇవ్వడం వల్ల ఆ నరకంలో ఉన్నవాడు సుఖపడతాడు, ఆ రకంగా కూడా ఉపయోగమే. కాబట్టి మీ తండ్రో మీ తల్లో మీ బంధువులు బామ్మో వీళ్ళు ఎవరో తినరు మీరు పెట్టే పిండం, మీరు పెట్టే పిండం పితృదేవతలకు ఇస్తాం. ఈ పితృదేవతలు కేవలం 32 మంది, వీళ్ళు స్వీకరిస్తే వీళ్ళు మీ పితృదేవతలని తరింపజేస్తారు, అసలు తల్లిదండ్రులనో లేకపోతే ఇంకొకళ్ళనో ఆ వంశం వాళ్ళనో తరింపజేస్తారు. ఆ వంశంలో వాళ్ళు నరకంలో బాధపడితే నరకంలో వాడికి సౌఖ్యం కలిగేలా చేస్తారు, భూలోకంలో ఫలానా వాడు నాకు పిండం పెట్టాడు కాబట్టి యమధర్మరాజా వాడి తల్లిదండ్రులు ఎవరైనా లేక వాడి బంధువులు ఎవరైనా ఈ నరకంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ తీవ్రమైన శిక్షలు లేకుండా చెయ్యి, వారికి ఆకలితో మాడిపోతూ ఉంటే అన్నం పెట్టు అంటారట ఈ దేవతలు. అదే స్వర్గంలో ఉంటే స్వర్గంలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం కాలం స్వర్గంలో ఉంచు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా భూలోకంలో వాళ్ళ పిల్లలు పితృదేవతలకి పిండం పెడుతున్నారు, ఈ పిండం మమ్మల్ని ఆనంద పెట్టింది, దీనివల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ కాలం స్వర్గంలో ఉండేలా చెయ్యి అని స్వర్గంలో వాళ్ళకి ఇంకా ఎక్కువ కాలం పెంచుతారు, ఎక్స్టెన్షన్ ఇస్తారన్నమాట. ఉద్యోగంలో ఎక్స్టెన్షన్ ఉంటుందే అలాగా రిటైర్ అయిపోయాక కూడా కొనసాగచ్చు. అలాగే పితృదేవతల అనుగ్రహం ఉంటే స్వర్గం నుంచి పుణ్యం క్షీణించిపోయి భూలోకంలో పుట్టక్కర్లేకుండా ఇంకా కొంతకాలం స్వర్గంలో ఉండొచ్చు. పునర్జన్మ ఎత్తేశారనుకోండి, వాళ్ళు పునర్జన్మ ఎత్తినా ఈ పేరు మీద వెలిగిస్తే ఈ ఇంటి పేర్లు ఈ వంశంలో పిల్లలు పుడుతూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో పిల్లలు ఎందుకు పుట్టట్లేదంటే పితృదేవతలకు అపచారం జరిగింది, ఈ పితృదేవతలకు ఆ ఇంట్లో వాళ్ళు పిండం పెట్టలేదు, పక్కా నీచులైపోయి నాస్తికవాదులైపోయి వాళ్ళు ఎవరికి పిండం పెట్టకపోతే ఆ వంశంలో పిల్లలు పుట్టరు, లేదా పిల్లలు పుట్టినా వాళ్ళు మూర్ఖులై పాపిష్టి వాళ్ళై వంశాన్ని భ్రష్టం పట్టిస్తారు, నాశనం చేస్తారు, లేదా అనారోగ్యాలతో పడతారు, చర్మరోగాలతో తీవ్రమైన రోగాలతో పడతారట. ఈ అన్నిటికీ మూల కారణం పితృదేవతల అనుగ్రహం లేకపోవటం. అందుకే పితృదేవతల కటాక్షం కోసం మనం ఎప్పటికప్పుడు తద్దినములు పెట్టవలసిందే, శ్రాద్ధములు పెట్టవలసిందే. అలా పెట్టడానికి కుదరకపోతే కనీసం వాళ్ళ పేరు పెట్టి మంచి సంస్కారం కలిగినటువంటి తిథుల్లో, సంస్కారం కలిగిన తిథుల్లో ఎందుకంటామంటే అసలు వాళ్ళ నాన్న ఎప్పుడు చచ్చిపోయాడో తద్దినం కూడా తెలియదుట ఒకడికి, ఆ తిథి తెలియదుట. అలాంటప్పుడు ఈ అమావాస్యలు గ్రహణాలు వచ్చినప్పుడు పురోహితులకో అర్చకులకో స్వయంపాకం దానం చేసేస్తే, ముగ్గురికి తక్కువ కాకుండా దానం చేస్తే అప్పుడు ఈ పాపం కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. మొత్తం మీద పితృదేవతల కార్యక్రమం చేయాలి. దేవతా కార్యక్రమంలో లోటు వచ్చినా దేవతలు పెద్ద పట్టించుకోరట, కానీ పితృదేవతా కార్యక్రమంలో మాత్రం లోటు రాకూడదు. దేవతల కంటే పితృదేవతలు క్రోధంతో ఉంటారు, దేవతలు శాంత స్వభావులు, పితృదేవతలు క్రోధ స్వభావులు. సక్రమంగా పిండం పెట్టకపోతే, పిండంలో లోపాలు వస్తే, తద్దిన కాలంలో ఏదైనా దోషాలు వస్తే అప్పుడు వాళ్ళు ఆగ్రహిస్తారట. ఆగ్రహం ఆ వంశంలో ఎన్ని కష్టాలకు గురి చేస్తుందో తెలిసిన ఇంకా తేలిగ్గా చెబుతాను మీకు. చిన్నపిల్లలు అకాలంలో మరణించడానికి గల కారణం ఈ తద్దినంలో లోపం లేక అసలు పెట్టకపోవడం. పాప ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్లని ఎవడో కిడ్నాప్ చేశాడు, తీసుకెళ్ళి బాయిలర్లో వేసి తగలబెట్టేశాడు. కారణం ఏంటి మనం ఎంత అంటే ఈ తల్లిదండ్రులు ఎక్కడో పితృదేవతలకు అపచారం చేశారట పాపం. అలాగే పాపం చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోతారు, ఇవన్నీ పితృదేవతల కటాక్షం లేకపోవటమే. అందుకే ఇప్పుడు మీరు ఒక గొప్ప స్తోత్రాన్ని వినబోతున్నారు. మరి ఆ చేపట్లో ఇవాళో రేపో దానికి పితృస్తోత్రం అని పేరు. తద్దినం జరుగుతున్నప్పుడు, ఓ పిండ ప్రదానం జరుగుతున్నప్పుడు, శ్రాద్ధం జరుగుతున్నప్పుడు ఈ స్తోత్రం చదివితే, భోక్తల సన్నిధానంలో చదివితే ఇంకా శ్రాద్ధములో ఏ దోషమున్నా కొట్టుకుపోతుంది. లేదా ఈ స్తోత్రాన్ని ఇలాంటి అమావాస్యలు పర్వదినాల్లో చదివితే పితృదేవతల కార్యక్రమం సక్రమంగా పెట్టలేనప్పుడు, స్వయంపాకం ఇచ్చేస్తున్నప్పుడు చదివితే పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు ఆ వంశంలో అకాల మరణములు ఉండవు, రోగములు ఉండవు, వంశంలో ఆగిపోవడం ఉండదు, వంశాభివృద్ధి జరుగుతుంది. వంశాభివృద్ధికి తప్పక ఈ స్తోత్రం చేయాలి. ప్రింటింగ్కి ఇచ్చాం, ఆఖరు రోజున మీకు అవన్నీ కూడా పంచిపెడతారు. పవిత్రమైన మూడు స్తోత్రములు ఇప్పటికే ముద్రణకి సిద్ధంగా ఉన్నాయట, ప్రూఫ్ కూడా చూసాం మేము. అగ్నిస్తవం, పితృస్తోత్రం, సరస్వతి స్తోత్రం, ఈ మూడు కూడా మీ చేతులకి అందబోతున్నది. ఇప్పుడు ఈ పదమూడవ మరువు, రౌచ్య మరువు యొక్క కథ చెప్పుకుందాం. చాలా కాలం క్రితం రుచి అని పేరు కలిగిన ఒక ప్రజాపతి పుట్టాడు. అతడు బ్రహ్మ మానస పుత్రుడు, జితమ మతాహంకారుడు, సతత శమాఢ్యుడు, రుచి ప్రజానాథుడు, అహర్పతి కృంకిన చోట సుఖస్థితి చెయ్యనించుచును తొల్లి క్షితిజరియించెల్. పూర్వం రుచి అని పేరు కలిగిన ఒక మహాత్ముడు, బ్రహ్మవంశంలో జన్మించిన పుణ్యాత్ముడు, జిత మమత అహంకారుడై బతికేట. అనగా ఆయనకి మమకారం లేదు, నాది అనే ఒక భ్రమ లేదు, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ కుటుంబం నాది అనే భ్రమ లేదు ఆయనకి. అహంకారాన్ని జయించాడు. జిత జయింపబడిన, మమత అహంకారములు కలిగిన వాట. అహంకారాన్ని అయినా జయించచ్చేమో కానీ మమకారం జయించడం మరీ కష్టం అండి బాబు. బాబోయ్ నేను సామాన్యుడు అనుకుని కొంతైనా బతకగలుగుతాడు, కానీ నాది కాదు అని ఎవడని అనుకోగలడా? కనిపించిన వస్తువు మీద వ్యామోహం పొందకుండా ఉండడం కొంచెం కష్టమే. అందులో ముఖ్యంగా ఈ సంసారంలో ఉన్న కొన్ని సుఖాలు ఉన్నాయో అవి వదులుకోమంటే వదులుకోలేము. పొరపాటు కూడా ఒకసారి ఒక మంచమో ఒక కంచమో ఒక కొంచెమో మన ఇంట్లో వచ్చాయంటే దాన్ని పక్కవాడికి వాళ్ళంటే అంత బాధ వచ్చేస్తుందో. సీటు నాదండి అంటాడు వాడు. నాయిదారి సీటు కోసమే వదలడు, యుద్ధం చేస్తాడు. రైల్లో రిజర్వేషన్ చేయించుకున్నట్ట, పాపం ముసలావిడ వచ్చింది, నేను అప్పర్ బెర్త్ ఎక్కలేను బాబు, కొంచెం లోయర్ ఇప్పించంటే సీటు నాది, బోల్ డబ్బులు పెట్టుకున్నానంటాడు. వీడిది సీటు, మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గరనే మెడట్టు గడ్డేస్తారు వాళ్ళు, లోపల ఉంటే తాళం వేసేస్తారు, తాళం వేస్తే నేపాళానికి పోవాల్సిందే. అయినా సరే అమాయకత్వంతో నేను ఇక్కడే కూర్చుంటాను, ఉట్టిగట్టు ఊరేగుతానంటట మానవుడు. కాబట్టి మమత్వం జయించడం కష్టం. ఈ రుచి, ఇటు మమత, ఇటు అహంకారం, రెండింటిని జయించాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, సతత శమాఢ్యుడు, బయట ఉన్న ఇంద్రియములను జయించడము కంటే అంతరింద్రియములను జయించడం చాలా కష్టం. ఆంతరిక ఇంద్రియములను, లోపల లోపల పైకి కనపడకుండా ఉన్న ఇంద్రియ వాసనలను జయించడం కష్టం. ఎదురుగుండా ఉన్నప్పుడు అందరూ భక్తులే, మంచి విభూతి పెట్టుకుంటాడు, చక్కగా చూస్తాడు, లోపల ఏమనుకుంటాడో మనకేం తెలుసు, ఆహా ఆయన ఎంత ఉత్తముడండి, ఎంత నామం పెట్టాడండి, ఎంత చీటికి వాటికి గురువుగారు, ఈ గురువుగారు అంటాడు మిమ్మల్ని అని మనం అనుకుందామా అంటే అది పైరూపం. లోపల ఏం తెలుస్తుంది? లోపల ఎప్పుడు పురాణం అవుతుందో, ఇది దిక్కుమాలాడు ఎప్పుడు వదులుతాడో, నేను వచ్చింది పులిహార కోసం, ఈయన నన్ను పట్టుకుని నలిపేస్తున్నాడు అనుకోవచ్చు, లేదా ఇంకేదో అనుకోవచ్చు. అప్పుడప్పుడు కొంతమంది అయితే పైకి కనపడరు, కానీ మా గురువు గారు నన్ను చూసినప్పుడల్లా తిప్పుతున్నారు, ఎప్పుడో ఒకప్పుడు నేను నెత్తి మీద అప్పడాల కడతాడు కొట్టకపోతున్నా అనిపించవచ్చు. కూడా ఉన్న భక్తులు ఉంటారు కొంతమంది అనమాట, ఈ గురువుగారు పాప వాళ్ళ పాప ప్రక్షాళన కోసం వాళ్ళు అప్పుడప్పుడు తిప్పుతారు. ఈ తిప్పినప్పుడు వాళ్ళు లోపల ఏమనుకుంటారు తెలుసు, గురువుగారు నలుగురిలో నన్ను తిప్పుతున్నాడు, దొరకకపోతాడు అయినా, సమయం దొరకకపోతుందా, అప్పుడు చూస్తాను అని ఏ బొబ్బట్లోనో డాల్డా కలిపి పెట్టిందంటే చచ్చిపోతాడు, గొంతుకు పోతున్నాడు. ఇంక అంతకంటే ముందు వేరే వాడికి అపకారం చేయటం. అందువల్ల పైకి కనిపించే రూపమునకు లోపల ఉన్నటువంటి ఆలోచనకి ఏమీ సంబంధం ఉండదు. అంతరంగమందున అపరాధములు చేసి మంచివాని వలెను మనుదుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురమవి. ఎంత గొప్ప తేలిక చెప్పాడండి మహానుభావుడు ఆయన. లోపల అన్ని అపరాధాలు చేసినా పైకి మాత్రం మంచివాళ్ళ కనబడతాడు. ఇక వాడు చూస్తే మనకు ముచ్చటిస్తున్నాను అనమాట. నిజంగా చెప్తాను నేను, చాలా కాలం క్రితం మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. ఎప్పుడు చూసినా విభూతి పెట్టుకుని జపం చేసేవాడు. మా ఆవిడ వంట చేసేది, ఆ వంట చేస్తున్నప్పుడు కూడా పాప అలాగే కూర్చునేవాడు, జపం చేసేవాడు. ఓ రోజు నాకు అనుమానం వచ్చింది, ఎప్పుడు చూసినా జపమే చేస్తుంటో మా ఇంట్లో ఉన్నప్పుడు ఇంత నిష్ట నీకు ఎలా వచ్చిందంటే, గురువుగారు క్షమించండి, నా మనసులో ఉన్న అసలు బాధ చెబుతున్నాను. నేను జపం చేసినసేపు అమ్మగారు ఎంత తొందరగా అన్నం వండుతారా, చారు ఎప్పుడు పోపు పెడతారా, ఎప్పుడు అన్నం పెడతారా అని జపం చేస్తున్నానండి అన్నాడు. పాపం ధర్మాత్ముడు నా దగ్గర చెప్పేశాడు. ఈ జపం చేస్తున్నసేపు కూడాట ఆయన జపం ఏంటన్నమాట, అమ్మగారు తొందరగా పులుసు వండాలి, తొందరగా పోపు పెట్టాలి, ఆకు వేయాలి, తొందర తొందరగా భోజనం పెట్టాలి. ఈ గురువుగారు అస్మాట ఉపన్యాసాలని వెళ్ళిపోతాడు, తొందరగా తెవలుతున్న మధ్యాహ్నం 12:30 కల్లా భోజనం పెడితే బాగుండు అని నన్ను ఆవిడ్ని తలుచుకుంటూ జపం చేసేట. అప్పటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. పూర్వం 2 దాకా కొంచెం లేటుగా భోజనం చేసేవాళ్ళం. పాపం ఇలాంటి వాడు వచ్చి ఎప్పుడు వీడు భోజనం పెడతాడో అని ఎదురు చూస్తూ ఉంటే ఎందుకు వచ్చింది ఈ బాధ అని షార్ప్గా 12 వాడికి పెట్టినా పెట్టకపోయినా నేను తిన్న మొదలెట్టాను. కాబట్టి అప్పటి నుంచి హాయిగా ఉంది ప్రాణానికి అనమాట. ఇంటికి వచ్చిన వాడు నాతో పాటు 12 తింటాడు, ఎంత సుఖం అనుకుంటారు మీరు? 1 అన్నారు దాకా అవతలవాడిని మార్చేస్తుంటే వాడు ఇలా లోపలే కొంగ జపం చేస్తాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, జపమాల చేతిలో ఉన్నంత మాత్రం చేత, నోట్లో నాలుక తిరుగుతున్నంత మాత్రం చేత, విభూతి రేఖలు నుదుట ఉన్నంత మాత్రం చేత, మనస్సు అక్కడే ఉందో లేదో మనం చెప్పలేము, అంతరంగంలో ఏముందో చెప్పలేము. మాలాతో కరమే పెరై జీబు పెరై ముఖమాహి మనువాతో దశ దశ పెరై యహతో సుమిరను నాహి అన్నాడు కబీర్ దాస్. జపమాల చేతిలో తిరుగుతూనే ఉంటుంది, నోట్లో నాలిక అంటూనే ఉంటుంది, కానీ మనస్సు దశ దిశలు తిరుగుతోంది. ఇదే స్మరణ అన్నాడు ఆయన. కాబట్టి జిత శమనుడు అంటే చాలా కష్టం, సతత శమార్జులై ఉండడం కష్టం. ఈ మహానుభావుడు అంతరంగము బాహ్యము రెండూ ఒకటే అనగా ఇంద్రియములను పూర్తిగా అదుపులో పెట్టాడు. ఇతనికి ఎవరో భ్రమ కలిగించారట, సంసారం చాలా ప్రమాదకరమైనది, పెళ్లి చేసుకుంటే చాలా యాతనలు పడతావు, పెళ్ళి అయ్యేదాకా ఒక బాధ, అయిన తర్వాత ఆ పెళ్ళైన తర్వాత భార్యని పోషించాలంటే అదొక యాతన, భార్య కోసం సంపాదన సంపాదించాలి, సంపాదించకపోతే భార్య తిట్టుకుంటుంది, బంధువులు చేరతారు, అత్తగారు మామగారు మొదలైన వాళ్ళంతా చేరతారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, మధ్యలో మరదలు వస్తుంది, వచ్చినప్పుడల్లా పండగకు వచ్చినప్పుడు భార్యామణి మా చెల్లి వచ్చిందండి చీర పెట్టండి అంటుంది, ఇవన్నీ నువ్వు పడలేవు అని ఎవరో అంటగట్టారట దీనికి. ఏమని, సంసారం భ్రమ ప్రమాదం, సన్యాసిగా సుఖంగా జీవించన్నారట. సంసారి దుఃఖీ సన్యాసి సుఖీ అనుకుని తిరగడం మొదలెట్టాడు. అందుకే ఇక్కడ ఏమన్నారు, గృంకిన చోట సుఖస్థితి చెయ్యనించుచును తొల్లి క్షితి జరిగించను. సూర్యాస్తమైన దాకా తిరగడం, ఎక్కడ సూర్యుడు అస్తమిస్తే అక్కడ, అది నదీ తీరమైన సముద్ర తీరమైన గ్రామమైన అడివైన టక్కన అక్కడ పడుకుని మళ్ళీ పొద్దున్న లేచడిపోవడం అంటే పడుకున్న చోట గడపడు కాలం, కాలం గడిపిన చోట పడుకోడు. అలాగ కాలు నిలకడ లేకుండా చంచలంగా తీర్థయాత్రలు చేస్తూ భూమండలం అంతా తిరిగాడు. ఎవరూ లేకపోతే అది సుఖం కదా అని చేతి ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలెట్టాడు. తిరిగిన చోటల్లా మంచి మంచి క్షేత్రములుంటే అక్కడ దేవతలను ఆరాధిస్తూ నదీ స్నానములు చేస్తూ, కుదిరితే ఎవరికైనా మంచి మాటలు చెబుతూ, కుదరకపోతే తానే తనలో తాను నామస్మరణ చేసుకుంటూ తిరిగాడు. ఇలా అగ్నిహోత్రం లేదు, సంధ్యావందనం లేదు, కేవలం భగవన్నామస్మరణ చేసుకుంటూ గృహస్థాశ్రమం విడిచిపెట్టి నిస్సంగుడై తిరుగుతున్నాడు. ఒకరోజున తమాషా జరిగింది. అలా తిరుగుతూ 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 ఆయన మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఎత్తుగా ఉంది మేరు పర్వతం, హిమాలయాల్లో మేరు పర్వతం చాలా గొప్పది. సుమేరు పర్వతం అంటే ఇప్పుడు మనం కేదారం అని పిలుస్తున్న కొండని సుమేరు పర్వతం అంటారు. తెల్లవారుజామున సూర్యకిరణములు పడితే అప్పుడు ఆ మేరుపర్వతం బంగారపు రంగులో మెరిసిపోతుంది, అందుకే దానికి బంగారు కొండ, పసిడి కొండ అని పేరు, హేమాచలం అని పేరు. మీలో కొంతమంది కేదారం చూసిన వాళ్ళు ఉన్నారుగా, మీరు చూస్తే తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో. ఆ సమయంలో ఉదయిస్తున్న సూర్యుడి కాంతులు ఆ కొండంతా పూర్తిగా బంగారపు రంగులో ఉంటుందన్నమాట. అది బంగారం కొండ అంటే పూర్తిగా బంగారం కాదు, బంగారపు రంగులో మెరిసిపోయే కొండ. అలాగే మంచు పడినప్పుడు వెండి కొండలా కనపడుతుంది, అది వెండిలా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాడు ఈయన. అక్కడ పెద్ద దుబ్బు ఉంది కిందకి వేళ్లాడుతూ, అది గడ్డి, గడ్డి పరకలు కిందకి వేళ్లాడుతున్నాయి. గడ్డి పరకల యొక్క వేళ్ళు ఇంత లావుగా ఉన్నాయి, ఒక దుబ్బు పొదలాగా అల్లిబిల్లుకున్న పొదలా ఉంది అది. ఈయన ఓరి ఆశ్చర్యకరం, ఈ హిమాలయాల్లో గడ్డి పరకలు బాగా వేళ్లాడుతున్నాయి అనుకుంటూ ఉంటే ఒక్కొక్క గడ్డి పరక కిందకి తెగి పడ్డం మొదలెట్టింది. ఓహో గడ్డి పరకలు తెగుతున్నాయని కుతూహలం కలిగి ఆ గడ్డి దగ్గరికి వెళ్ళాడు. గడ్డి పరక ఎవడన్నా కొయ్యకుండా తెగుతుందా, పైగా వేళ్లతో పాటు ఊడిపోతుంది అనుకుంటూ ఆ గడ్డి దుబ్బులు ఉన్న తోటికి వెళ్ళాడు. అక్కడ దుబ్బులన్నీ ఎలకలు కొరకడం వల్ల తెగిపోయి ఉన్నాయట. రకరకాల ఎలకలు ఉన్నాయి అక్కడ. ఆ ఎలకలన్నీ తెల్లగా ఉన్నాయి. తెల్లగా ఉన్న ఎలకలు గడ్డి యొక్క మొదళ్ళ దగ్గర పుటుక్ పుటుక్కను కొరుకుతున్నాయి. అలా కొరుకుతూ ఉంటే ఈ గడ్డి దుబ్బులు కిందకి రాలిపోతున్నాయి. అలా రాలిపోతున్న గడ్డి దుబ్బుల్ని ఆశ్చర్యపోతూ చూస్తున్నట్టు ఈయన. ఇంతలో ఒక దుబ్బు తమాషాగా కనపడింది. ఆ దుబ్బుకి 32 మంది తల్లకిందులుగా వేళ్లాడుతూ కాళ్లతో పట్టుకుని కనబడ్డారట. అసలు గడ్డి ఎంత ఉంది దాని బతుకు? ఏదో ఈ మాత్రం దుబ్బు. ఆ గడ్డి పరకల్ని కాళ్లతో పట్టుకున్నారట 32 మంది. తల్లకిందులుగా వెళ్ళాడుతున్నారు, కాళ్లతో పట్టుకుని చేతులు కిందకి పెట్టుకుని. ఆ గడ్డి దుబ్బు దగ్గరికి ఎలకలు వచ్చాయి. ఆ వేళ్ళు కొంచెం కొంచెం కొరుకుతున్నాయి. ఏ క్షణంలో అయినా వేళ్ళు దిగిపోయి గడ్డి పరక కింద పడిపోయేటట్టు ఉన్నారు వాళ్ళు. పట్టం లేదు, అలాగని తమను తాము రక్షించుకోలేకపోతున్నారు. ఈయన తెల్లబోయి ఏమి విచిత్రం ఇది, ఒక గడ్డి తెగడానికి సిద్ధంగా ఉంది. తెగడానికి సిద్ధంగా ఉన్న గడ్డి దగ్గర ఎలకలు చేరాయి. ఆ ఎలుకలు పుట్టుకు పుట్టుకుని కొరుకుతున్నాయి. నిజంగా ఎలకలు కొరిగితే ఈ గడ్డి ఇప్పటికే తెగిపోవాలి, అయినా తెగట్లేదు. కొద్దిగా పట్టు ఉన్నది. ఆ పట్టు ఉన్నటువంటి గడ్డికి కాళ్ళు తగిలించి తల్లకిందులుగా వేళ్లాడుతున్న ఈ మహాత్ములు ఎవరు? ఇదేదో సిద్ధ సమాధియోగమేమో, మహాసమాధేమో, ఏదో గొప్ప తపస్యమో అనుకునినా, ఓ మహర్షులారా, ఎవరు మీరు? ఏమిటి విచిత్ర దృశ్యం? ఎలకలు కొరికిన తర్వాత ఎక్కడైనా గడ్డి ఇలా నిలబడుతుందా? ఒకవేళ నిలబడినా ఆ గడ్డిని చేత్తో పట్టుకోగానే టుపుక్కు చేతిలోకి ఊడొస్తుంది కదా. అలా ఊడిపోవడమునకు సిద్ధముగా ఉన్న గడ్డి పరకని కాళ్లతో పట్టుకుని తల్లకిందులుగా వెళ్లాడుతూ జపం చేస్తున్నారంటే మీరు సామాన్యమైన ఋషులు కాదు, మహానుభావులు, జితేంద్రియులై ఉంటారు. ఇంత కఠోర తపస్సు చేస్తున్న మీరెవరు? ఎందుకు ఈ తపస్సు చేస్తున్నారు? ఇలా తలకిందులుగా వెళ్ళాడుతుంటే ఈ గడ్డి ఎందుకు తెగట్లేదు అనగా వాళ్ళు అన్నారు, ఇది తపస్సా, ఇంకోటే మా మొహం మా కర్మ అన్నారట వాళ్ళు. ఈయన తెల్లబోయాడు, ఇదేదో తలకిందులుగా తపస్సు చేస్తున్నారంటే మహాతపస్సు అనుకుంటున్నాను నేను, మీరేమో కర్మయోగం అంటున్నారు, ఏమిటి ఈ కర్మయోగం అన్నాడు ఆయన. మేము పితృదేవతలు ఉన్నాయన, మా వంశంలో ఓ దౌర్భాగ్యుడు పుట్టుకొచ్చాడు, వాడి పేరు రుచి. ఆ రుచి వల్ల మా జీవితం రుచి పచ్చి లేకుండా అయిపోయింది అనగా నేను తెల్లబోయి బుర్రగొక్కుని, నేనేనండి రుచిని అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడా, నువ్వుట్రా, ఏది నీ మొహం నాయన, ఇది నీ తలకాయను కొంచెం మేము తలకిందులుగా వెళ్ళాడుతున్నాగా మా తలకాయల దగ్గరికి తీసుకురా అని వాడి మొహం ఎగాదెగా చూసి, నాయన ఎంత పని చేసావురా, నీ వల్ల మేము స్వర్గంలో ఉన్నవాళ్ళం, ఈ గడ్డి పరకలు వెళ్ళాడుతున్నాం, ఈ గడ్డి పరకలు మా కర్మ శేషం, ఈ ఎలకలు యమకింకరులు, నువ్వు ఇంకొక 10 ఏళ్ళు కనుక పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ యమకింకరులు పూర్తిగా ఈ పరకలు కొరుకుతారు, అప్పుడు మేము డామని పడిపోతాం, అలా పడిపోయిన వెంటనే నరకానికి పోతాం. మమ్మల్ని నరకానికి గెంటుతున్న పుణ్యాత్ముడు నువ్వా నాయన, మాకు ఈ శిక్ష వేసింది నువ్వా, మేము ఎంతో తపస్సు చేసి మా తపశ్శక్తితో స్వర్గంలో సుఖంగా ఉంటూ ఉంటే నువ్వు దౌర్భాగ్యుడు, మా వంశంలో పుట్టి ఇంత యాత్ర పెడుతున్నావు అనగాని ఇంత ఎల్లబోయి, నేనేం చేశానండి బాబు, తీర్థయాత్రలు చేసుకుంటున్నాను, ఎప్పుడు ఎవరికి అపకారం చేయను, మాట వరసకు కూడా ఎప్పుడు ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరి సొమ్ము స్వీకరించలేదు, జితేంద్రియుణ్ణి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడిని, చక్కగా పురాణాలకు వెళ్ళినప్పుడు కూడా పులిహార మీదకి దృష్టి వెళ్ళేది కదా నాకు, అటువంటిది నాకేమి అన్యాయం ఏమిటి, అభాండం ఏమిటి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నాయన తన రుచు నాకలో ఒక సుఖదం బగుదార పరిగ్రహం కథమేమి, బంధమునకాస్పదమా అది, అంత సంతతంబును మునిదేవ పిత్రతిథి పూజలు నర్చుచు పుణ్యలోకముల్గను గృహమేధి సర్వసుఖకారిణి వత్స గృహస్థ వృత్తి తాన్. కుమార, నీవేం చేసావో నీకు చెబుతున్నావు నేను. నువ్వు స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావు, తీర్థయాత్రల వంకతో తిరుగుతున్నావు, అది తప్పు కాదు, కానీ పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నావు. భూలోకంలో మానవుడై పుట్టాక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి, పురుషుడైతే ఒక స్త్రీని వివాహ బంధంతో దగ్గరికి తీసుకోవాలి. భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఉత్తమ ఆశ్రమం, శ్రేష్టమైన ఆశ్రమం. పెళ్లి చేసుకుని సంసారంలో ప్రవేశించకుండా పిల్లల్ని కనకుండా ఎవ్వడూ తరించడు. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచర్య దీక్ష అనే ఒక వంక పెట్టుకుని భార్యను స్వీకరించక ఇలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. ఎవడో నీకు లేనిపోయింది నూరి పోశాడు. పెళ్లి చేసుకుంటే సంసారంలో కష్టాలు వస్తాయని, సంసారంలో ఉన్నవాడంతా పాపాత్ములని, సన్యాసులు మాత్రమే సుఖులని అనుకుంటున్నావు. ఓరి పిచ్చివాడ, సన్యాసులకున్న కష్టాలు సన్యాసులకున్నాయి. నువ్వు బంధమునకు ఆస్పదం అనుకుంటున్నావు. నిజానికి సంసారం బంధం కాదు సుమా. సంసారం స్వర్గాది ఉత్తమ లోకాలు ఇచ్చే సంబంధమైన వస్తువు తప్ప బంధం కాదది. అందులోనే సంసారంలోనే మునుల పూజ, దేవ పూజ, పితృదేవతల పూజ, అతిథి పూజ ఇవన్నీ ఉన్నాయి. అసలు సంసారం లేకపోతే అతిథుల్ని ఎవరు పూజిస్తారండి? ఓ ఇద్దరు దంపతులు అయ్యి సుఖంగా గృహస్థాశ్రమంలో ఉంటేనే ఇంటికి వచ్చిన వాడికి ఇంత అన్నం పెడతారు, వ్యవసాయాలు జరుగుతాయి, ఫలసాయాలు వస్తాయి. అసలు నిజం చెప్పాలంటే ఈ జనమందరూ పెళ్లి చేసుకోవడం అనేది సన్యాసం పుచ్చుకుంటే ఇక భవిష్యత్తులో పిల్లలు ఎలా పుడతారు, ఈ సృష్టి ఎలా సాగుతుంది అనగానే సృష్టి నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ అసలు ఈ అపవిత్రమైన కార్యక్రమం అంటే నాకు చిరాకు. ఈ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ పిల్లలు కాండం, ఇదంతా ఒక రొచ్చు బాబోయ్ అన్నట్టు వీడి అమాయకుడు మళ్ళీ. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒరే నాయన, సన్యాసాశ్రమం ఎవరికి విధించారో తెలిసినా ఒక దేశంలో ధర్మం నాశనం అయిపోయి అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మ సంస్థాపనకి కుటుంబం అడ్డం వస్తుంది కనుక ఒక్కొక్క కుర్రాన్ని అప్పుడప్పుడు సన్యాసులుగా తీర్చిదిద్దారు. తీర్చిదిద్ది అతని ద్వారా భూమండలంలో ధర్మమును వ్యాపింపజేస్తారు. ఎప్పుడు? అధర్మం పెరిగినప్పుడు. అందుకే శంకరాచార్యులు వారు సన్యాసం పుచ్చుకోవాల్సి వచ్చింది. శంకరుడి కాలంలో నాస్తికవాదం పెరిగిపోయింది, పాపాత్ములు పెరిగిపోయారు, రకరకాల దురాచారాలు పెరిగాయి. అందుకని సంసారం విడిచిపెట్టి సన్యాసంలోకి వెళ్ళాడు ఆయన. అనవసరంగా వెళ్ళారంటో ఇవ్వండి, అవసరం లేనప్పుడు సన్యాసంలోకి వెళ్ళకూడదు. అది కూడా వాడికి అర్హత ఉంటేనే వెళ్ళాలి. అర్హత ఉంటుంది మళ్ళీ సన్యాసానికి కూడా. నిజానికి ఇప్పుడు సన్యాస దీక్షలో ఉన్న మహానుభావులు, పీఠాధిపతులు సంసారంలో ఉన్నవాళ్ళ మీద ద్వేషంతో వెళ్ళలా, సంసారంలో ఏదో దుఃఖం ఉందని వెళ్ళలా, లోకోద్ధరణ కోసం వెళ్ళారట. అందుకే మీకు సన్యాసులు ఎవరు ఎవరు స్వీకరించ, ఎవరు సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి, ఎవరు సన్యాసులు ఇవ్వాలో దాని గురించి వేదవ్యాసుల వారు మనకి కాళికా పురాణంలో చెప్పారు. దేశంలో లంచగొండులు పెరిగిపోయి ప్రజాపాలకులు మోసగాళ్ళైనప్పుడు పెళ్లి చేసుకొని ఒక బ్రహ్మచారి, ఆ సమయంలో ప్రధానమంత్రి దేశాన్ని సంరక్షించాలట. అది కూడా బలాత్కార బ్రహ్మచర్యం కాదు, నిజమైన బ్రహ్మచర్యం అది. మళ్ళీ ఇంగ్లాండ్లోనో లండన్లోనో రహస్యంగా తిరిగేటటువంటి పెళ్లి కాని వాళ్ళు కాదు. అక్కడ నిజమైన ధర్మమూర్తి అయి పెళ్ళయ్యి కూడా భార్యతో సంబంధం లేని కఠోర బ్రహ్మచర్య దీక్షతో ఉండేవాడు వాడు సన్యాసానికి పిలువబడతాడు. అలాగే ఒక్కొక్కప్పుడు నాస్తికవాదులు, పాపాత్ములు, కాపాలికులు, హింసావాదులు పెరిగినప్పుడు, వేదధర్మం నాశనమైనప్పుడు వేదధర్మాన్ని నిలబెట్టడానికి శంకరుడు లాంటి పుణ్యాత్ములు సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యాలి. ఇటువంటి పుణ్యాత్ములు కొద్దిమంది సన్యాసం స్వీకరించి ఈ సంసార సుఖాలకు దూరముగా ధర్మమును లోకమంతా వ్యాప్తి చేస్తూ ఉంటే లోకంలో వాళ్ళంతా వాళ్ళను గురువులుగా స్వీకరించి వాళ్ళ బోధనలను ఆచరణలో పెట్టి తాము తరించి ఇతరులను తరింపజేస్తారు. కాబట్టి కారణజన్ములు, అది కూడా ఈ స్త్రీ పురుషుల మీద ద్వేషం లేనటువంటి వాళ్ళు మాత్రమే సన్యాసం పుచ్చుకోవడానికి అర్హులు. నువ్వు ఎటువంటి వాడివి? సన్యాసివి కాదు, అలాగని బ్రహ్మచారివి కాదు. ఎందుకో తెలుసా? నీకు సన్యాసము మీద ప్రేమ కంటే సంసారంలో ఉన్న వస్తువుల మీద ద్వేషం ఎక్కువ, స్త్రీల మీద లోకు ఎక్కువ. నీకు స్త్రీ అంటే సంసారంలో పారేసేదని, ఆవిడ ఒక అపవిత్ర వస్తువని, అదో భయంకరమైన అపరాధమని ఒక భావన ఉన్నది. ఎప్పుడైతే నీకు జీవుల మీద పక్షపాతం వచ్చిందో, జీవుల మీద ద్వేషం వచ్చిందో, అప్పుడు నువ్వు బ్రహ్మచారివి కాదు, సన్యాసి కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్పనా, శంకరుడు స్త్రీని ఎప్పుడు ద్వేషించలేస్తామండి? తల్లి జగన్మాతకంత చూశాడు, వాళ్ళ అమ్మని పూజించాడు, తల్లులందరికీ నమస్కరించాడు, మండనమిశ్రుడి భార్యకి ఎంత గౌరవం చేశాడండి ఆయన, ఉభయభారతికి. మనం అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఈ పిచ్చాడు ఏమనుకుంటున్నట్టు రుచి, ఆడవాళ్ళు అంటే సంసారంలోకి లాగేస్తారు, వాళ్ళు ఎక్కడున్నా తగాదాలు పెడతారు అనుకున్నట్ట. ఎప్పుడైతే స్త్రీ ద్వేషం వస్తుందో వాడు భ్రష్టుడైపోతాడు. వాళ్ళు అమ్మలేకపోతే వాడు వచ్చాడా? మరి స్త్రీ అంటే మాతృమూర్తి, స్త్రీ అంటే జగన్మాత. స్త్రీ మీద గౌరవముతో ఇంద్రియ నిగ్రహం కలిగి సన్యాసం పుచ్చుకున్నవాడు గొప్పవాడు, కానీ కేవలం స్త్రీ ద్వేషంతో వెళ్ళకూడదు. తాత్కాలికోద్రేకంతో నేను బ్రహ్మచారిని అనడానికి వీల్లేదు. ఒకవేళ వివాహం చేసుకోని అని భీష్మించుకున్నవాడు యావజ్జీవితం మళ్ళీ ఇంద్రియ నిగ్రహంతో బతకాలి. ఎప్పుడైనా ఒక్కసారి మనస్సు కనుక మళ్ళిందా, మనస్సు సుఖాల మీదకి వెళ్ళిందా, మనస్సు సంసార సుఖాలను కోరుకుందా, వాడు భ్రష్టుడవుతాడు. నీలో ప్రస్తుతం పక్వస్థితి లేదు, నువ్వు అపరిపక్వ ఫలానివి, పండకుండా ఉన్న పండువి. అందుకే నువ్వు నిన్ను భ్రష్టుని చేసుకుంటున్నావు, పితృదేవతల్ని భ్రష్టుని చేస్తున్నావు. నువ్వు మా మాట విని ఒక మంచి కన్యను చూచి వరించి పెళ్లి చేసుకో, ఆమెతో కలిసి సంసారంలో ప్రవేశించు, కొంత ధనాన్ని సంపాదించు, ఆ ధనాన్ని సద్వినియోగం చెయ్యి, దానమునకు ధర్మమునకు వాడు, పిల్లల్ని కను, ఆ పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దు, వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏదైనా ఒక మేలు జరిగేలా చెయ్యి, అప్పుడు నీవు తరిస్తావు మేమంతా తరిస్తాం. దార పరిగ్రహం చేయకపోతే, అంటే పెళ్లి చేసుకోకపోతే అటువంటి వాడికి నరకం తప్పదు. పితృదేవతలు కూడా ఎన్ని తరముల పాటు స్వర్గంలో ఉన్న వాళ్ళు మళ్ళీ బలాత్కారంగా నరకంలోకి వచ్చేస్తారు. దార పరిగ్రహం వల్లక ఆరయ్య సత్సుతుల బడయక అర్చనముల బృందారక పితృతతి తలుపక కోరుదు నీ వెట్లు సుగతి గుణరత్ననిధి. భార్యని సేకరించవా, భార్య ద్వారా పిల్లల్ని కనవా, తద్వారా దేవతలకు పూజలు చేయటం లేదా, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వట్లేదా? పెళ్లి చేసుకునేవాడు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి పనికిరాడు, పెళ్లి చేసుకునేవాడు దేవతార్చనలకు పనికిరాడు, పక్కన భార్య లేనివాడు యజ్ఞములు చేయడానికి పనికిరాడు. అప్పుడు నువ్వు ఇటు దేవతలని ఇటు పితృదేవతల్ని సంతోష పెట్టడం లేదు. దేవతలకి పితృదేవతలకి సంతోషము కలిగించక నువ్వు ఎలా ముక్తి పొందుతావురా పిచ్చాడా అన్నారు వాడు. బృందారక పితృతతి తనుపక కోరుదు నీ వెట్లు సుగతి గుణరత్న అనేది. నువ్వేదో పెద్ద గుణాలు కలిగిన వాడిని అనుకుంటున్నావేమో అని దెప్పుతూ, దేవతలని యజ్ఞముల ద్వారా, పితృదేవతలని శ్రాద్ధముల ద్వారా సంతోష పెట్టని వాడు ముక్తి పొందుతాడా? పొందడు. అనగానే మళ్ళీ పితృదేవతలతో రుచన్నాడు, మీరు ఎన్ని చెప్పినానండి, నాకెందుకు ఈ సంసారం అంటే భయంగానే ఉందండి, ఇంకాను అతి దుఃఖము అఘము అధోగతియు పరిగ్రహము వలన కరము కలిమి మన్మతి గని మునుదార స్వీకృతి ఏనునరింపనైతి కృతమతులారా. మహాత్ములారా, ఎందుకు నన్ను ఇంత బలాత్కరించి సంసారంలోకి గంటుతారు? నేనొక్కడిని పెళ్లి చేసుకోకపోవటం వల్ల మీకేమిటి నష్టం? మీకు వచ్చిన దుఃఖం నాకు కూడా రావాలనుకుంటున్నారా? ఈ సంసారం మహాదుఖంతో కూడినది, జన్మమెత్తినది మొదలు చచ్చేదాకా నిత్యం ఏదో ఒక ఏడుపే కదా. అయ్యో భార్య వచ్చింది, ఈ భార్యకు ఒక ఇల్లు కావాలి, తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళకి సంపదలు కావాలి, వస్త్రాలు కావాలి, విద్య కావాలి, మళ్ళీ వాళ్ళ కోసం కోడళ్ళు అల్లుళ్ళు వీళ్ళని చూడాలి, మళ్ళీ వీళ్ళందరూ బతకడానికి కావలసిన డబ్బు కావాలి అనుకుంటూ మనిషి యావజ్జీవితం ఈ సంసారంలో సంపాదన అనే ఒక ఎండమావి వెంట పడతాడు. సుఖం తక్కువ దుఃఖం ఎక్కువ ఉంటుంది అందులో. అందువల్ల సంసారం అతి దుఃఖం, అది అఘము అంటే పాపముతో కూడినది, అధోగతికి మానవుణ్ణి పంపుతుంది, జీవిని అధోగతి పాలు చేయున్నది సంసారం మాత్రమే. అందుకనే నాకు దార పరిగ్రహం అంటే భయం పట్టుకున్నది, భార్యను సేకరించడం అంటే భయం పట్టుకున్నది. నా మనస్సులో ఈ సంసారం అంటే ఏదో తెలియని ఒక వికార భావన ఉన్నది. ఇప్పుడు మీరేమో బలాత్కారంగా మళ్ళీ నన్ను సంసారం అనే ఒక లంపటంలోకి గంటుతున్నారు. నా దుంప తెంచే బదులు మిమ్మల్ని తరింపచేయటానికి ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి. ఈ సంసారంలో ఒక్కొక్కప్పుడు ధనం లేకపోతే ధనం కోసం మోసాలు చేయటం మొదలు పెడతాం, దొంగతనాలు చేస్తాం, అనకూడని మాటలు అంటాం, ఇతరులను మెప్పించటానికి అసత్యాలు పలుకుతూ ఉంటాం, దానివల్ల ముక్తి కానరాదు, ముక్తి దూరమైపోతుంది. ఎన్నో జన్మలెత్తి ఎత్తి ఈ సంసారాల్లో కష్టసుఖాలు అనుభవించి చివరికి అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను, ఈ జన్మలోకి వచ్చాను. ఈ జన్మలో తీర్థయాత్రలు చేసి మహానుభావులైన సాధువులను సేవించి సాధువుల పాదములు కడిగి ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు నెత్తి మీద తల్లుకొని నేను తరిద్దామనుకుంటున్నాను. నిర్జితేంద్రియాదులచే కడుగంగబడు మహాత్మ సంగవారి. మహాత్ముల సాంగత్యం గంగాజలం. గొప్పవాళ్లతో స్నేహం ఎటువంటిదట? గంగాజలంతో సమానం. మనం సంసారంలో ఉన్నామే, ఈ సంసారం ఓ బురద, సంసారం అనే బురదలో ఉన్నవాడు ఆ బురద తొలగించుకోవాలంటే సాధువుల స్నేహం అనే గంగాజలంతో తొలగించుకోగలుగుతాడు. సాధువులతో స్నేహం చేస్తే ఆ స్నేహమే గంగయ్యై ఈ సంసారం అనే బురదని కడిగేస్తుంది. అందుకే ఏం చేస్తారు సంసారంలో ఉన్నవాళ్ళు? అప్పుడప్పుడు ఈ సంసారం అనేటటువంటి పంకం నుంచి బయటపడడానికి సాధువులు రాగానే వాళ్ళ పాదాలు సేవించి, వారి ముఖం ద్వారా వచ్చే మంచి మాటలు విని, వారి ద్వారా పురాణాలు విని తరిస్తూ ఉంటారు. నేను అందుకోసమే తీర్థయాత్రలు చేస్తున్నాను, ఆత్మ ప్రక్షాళన చేసుకుంటున్నాను అనగా వాడు నవ్వారు. ఓరి పిచ్చివాడ, పక్కనే ఉన్న జున్ను లాంటి వాడు, తేనె లాంటి వాడు ఈ సంసారంలో ఉన్నవాడు, తొడ మీద పెట్టుకున్న ధనపు పెట్టి వంటి వాడు ఈ సంసారంలో ఉన్నవాడు. బ్రహ్మాది దేవతలు ఏమని చెప్పారు, 1000 సంవత్సరములు సంసార దీక్షలో ఉన్నటువంటి వాడు 1,000,000 యజ్ఞములు చేసిన వాడితో సమానం. అంటే ఆ కాలంలో ఆయు 1,000 ఏళ్ళులేండి. అందుకని పూర్తిగా ఇప్పుడు మనం 100 ఏళ్ళు ఎలా అంటున్నామో ఆ రోజుల్లో ఈ రుచి కాలంలో 1,000 ఏళ్ళు ఆయువు కనుక ఈ 1,000 ఏళ్ళు సంసారంలో ఉన్నవాడు 1,000,000 యజ్ఞములు చేసిన వాడి కంటే ఎక్కువ ఫలితం పొందుతాడు. సంసారంలో ఉన్నటువంటి వాడు సక్రమంగా సంసారాన్ని నిర్వహిస్తే వాడికి ఎప్పుడు పతనం ఉండదు. సన్యాసాశ్రమంలో అనుక్షణం ఎన్నో నియమాలు ఉంటాయి, అక్కడ తేడా జరిగితే వాడు భ్రష్టుడు అవుతాడు. ఒక్కసారి సన్యాసం పుచ్చుకున్నవాడు పొరపాటున వాళ్ళ అమ్మ మీదో నాన్న మీదో పక్షపాతం వచ్చి వాళ్ళకి కొంచెం ఆస్తి ఇచ్చాడు అనుకోండి, సర్వనాశనం అయిపోతాడు వాడు. మీకు రహస్యం చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, ఎంతలో అనుకోకుండా తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు చూడగానే వాళ్ళకి ఆస్తి ఇవ్వాలనిపించిందిట. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తే పర్వాలేదు, కానీ సన్యాసికి ఇంకా తల్లి లేదు తండ్రి లేదు, ఎవరితో సంబంధం ఉండదుగా. కానీ ఈయన ఏం చేశాడు, ఆయనకు ఒక పెద్ద పీఠం, పీఠానికి కోట్ల ఆస్తుందిలేండి. ఏది రాముడి కాలంలో జరిగిన కథ అనమాట. రాముడి కాలంలో ఓ సన్యాసి మఠానికి కోట్ల ఆస్తుందిట. ఆ ఆస్తి ఉన్నటువంటి ఆయన దగ్గరికి తల్లిదండ్రులు రాగానే, అమ్మా నాన్న ఈ 1,000 ఎకరాలు మీకు ఇచ్చానన్నట్ట. వాళ్ళు పట్టుకుపోయారు. అమ్మా నాన్న అనే పక్షపాతంతో వాళ్ళ మీద ప్రేమతో ఈ సన్యాసి మఠం ఆస్తి వాళ్ళకి అంటగట్టాడుగా, ఆ పాపంతో వాడు 1,000 జన్మలకు ఒక్క జన్మ ఎత్తాడు. అలాగే ఒకసారి సన్యాసం పుచ్చుకున్నాక తన కొడుకులో లేకపోతే అన్నయ్యో తమ్ముడో ఇలాంటి వాళ్ళ మీద ప్రేమ కలిగిందనుకోండి, వాళ్ళకి ప్రత్యేకంగా పదవులు ఇచ్చారనుకోండి, వీళ్ళు వీళ్ళకి ఒక్క జన్మ ఎత్తుతారట. ఎంత గొడవ అనుకుంటున్నారు, సన్యాసంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాడికి బంధువుల మీద మమకారం కానీ, తల్లిదండ్రుల మీద మమకారం కానీ, లేక స్నేహితులు అనేటటువంటి వ్యామోహం కానీ, లేక నా కులం నా శాఖ అనే పెచ్చుండి ఇందులో ఉన్న డబ్బుని వాళ్ళకి ఎక్కువ ఇచ్చి వాళ్ళ మీద పక్షపాతం చూపించి వాళ్ళ వాళ్ళనే అందులో నియమించడం మొదలుపెట్టాడా, ఇక అక్కడి నుంచి వీడికి ఎన్ని దరిద్రపు జన్మలు వస్తాయో. నేను చెప్పినట్లు వాళ్ళంత తప్పు ఉంటే ఎవరన్నా నిరూపించడు కావాలంటే సన్యాసిని అంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సన్యాసికి మమత్వం ఉండదు. ఈ ప్రపంచంలో అందరూ సమానమే, ఆయనకి ఎవరి మీద ఎక్కువ ఉండకూడదు అనమాట. అలా చేసి దెబ్బతిన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందుకు చెబుతున్నాను. అందువల్ల నువ్వు అలాంటి పిచ్చి పని ఎప్పుడన్నా భవిష్యత్తులో చేస్తే భ్రష్టుడు అవుతావు. అందుకే మన పెద్దలు పక్వ దశ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే చిన్నప్పుడు చదువుకోవాలి, యవ్వనంలో అడుగు పెట్టాక వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళకి అన్నీ విభజించి ఇవ్వాలి, ఇక్కడ చేయవలసిన కర్మలన్నీ చెయ్యాలి, సంసారంలో ఉండగా చేయవలసిన పనులన్నీ చక్కబెట్టి వార్ధక్యంలో సంసారంతో సంబంధం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. అప్పుడు హాయిగా యజ్ఞములు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, భగవత్కథలు చేస్తూ వింటూ ఉన్నటువంటి వాడు శరీరం విడిచిపెడితే హాయిగా వైకుంఠం వంటి లోకాలకు పోతాడు. వాడు పొరపాటును కూడా పతనం కట్ట. సంసారంలో ఉన్నవాడికి పతనం ఉండదు. ఎన్నో పర్యాయములు పురాణములు ఏమన్నాయో తెలుసా, సంసారంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు. నేల మీద పడుకున్నవాడు ఎంత దొల్లినా అలా దొల్లుకుంటూ పెడతాడు తప్ప కింద పడ్డ. కానీ సన్యాసంలో ఉన్నవాడు చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు. చిన్న కొమ్మ మీద పడుకున్నట్టు రాత్రి ఒక ఆయన షడన్గా కునుకు వచ్చింది. ఆ కునుకులు ఏమైందనమాట, పొరపాటు పట్టు తప్పి కింద పడ్డాడు, పడితే నడుము విరిగిపోతుంది. సన్యాసాశ్రమంలో ఉన్నవాడు కొమ్మ మీద నిద్రపోతున్న వాడితో సమానం. కొమ్మ మీద నిద్రపోతున్న వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, గట్టిగా కొమ్మను పట్టుకోవాలి. పొరపాటు కాస్త అటు ఇటు అయ్యిందా, ఇక వాడు కింద పడితే నడుము విరుగుతుంది. కొమ్మ మీద ఎందుకండి, పాపం ఎదురుకుండా ఉన్నవాడు ఇందాక నుంచి కునుకి వస్తుంది కుర్చీలో, ఇలా పడిపోయింది పక్క అమ్మాయి మీదకి, ఆ పక్క అమ్మాయి ఇలా పట్టుకుంది. కుర్చీలో పడుకుంటేనే ఇలా ఇలా అంటున్నామే మెడబెడుగుతోంది. ఒకసారి ఆలోచించండి ఏమన్న మాస్టర్, అటువంటిది ఈ కింద కాబట్టి కొమ్మ మీద పడుకోండి ఒకసారి, అక్కడ గట్టిగా పట్టుకోకుండా ఇలా ఇలా అన్నారా, డామ్మని కింద పడ్డారా, మెదడు చెత్తకచ్చు, నడుము విరగచ్చు, కాలో చేయో విరగచ్చు. సంసారంలో ఉన్నవాడు నేల మీద పడుకున్నవాడు. అందుకే ముందు కూర్చుంటారు వీళ్ళు, ఫ్రంట్ రోలో కింద కూర్చుంటే లాగేంటంటే ఒకవేళ కొరికి వస్తే కింద పడతాడు తప్ప నడుము విరగదు. అదే కొమ్మ మీద పడుకుంటేనో తేడా వస్తే కింద పడితే అవయవాలు విరుగుతాయి. నాయన గృహస్థాశ్రమం సులభమైనది, గృహస్థాశ్రమంలో పొరపాటు చేస్తే ఎక్కువ శిక్ష ఉండదు, వాడు నేల మీద పడుకునేవాడు అని చెప్పాడు కదా, నేల మీద పడుకునేవాడు దొల్లితే ఆ పక్కగా దొల్లుతాడు కాబట్టి దెబ్బలు తగలవు. కానీ సన్యాసి కొమ్మ మీద శయనించే వాడితో సమానం, నిష్టలు ఎక్కువ ఉంటాయి, నియమాలు ఎక్కువ ఉంటాయి. ఆ నియమాల్లో ఎంత తేడా వస్తే కింద పడితే కాలు చెయ్యి విరుగుతుంది, అంటే వాడు భ్రష్టుడైపోతాడు, నరకాల పాలవుతాడు. అందుకే ఆలోచించి ఎంతో సాధకుడికి తప్ప సన్యాసం ఎవరికి పడితే వాడికి అవసరం అండి? పూర్వం వార్ధక్యంలోనే సన్యాస దీక్ష ఇచ్చేవారు. నవయువకుడికి సన్యాస దీక్ష ఇస్తే ఇప్పుడేమో ఏదో ఉత్సాహంతో వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు జారిపోతాడు. వెనకటి ఒక కథ ఉంది కదా, ఉపనిషత్తుల్లో కథ ఉంది. ఓ సన్యాసి వాళ్ళ ఊళ్ళోకి వచ్చాట, ఆయన చాతుర్మాస్యం చేశాట. ఆయన రాగానే అందరూ ఆనందంతో ఆయనకి దండాలు పెట్టారట, బంగారం ఇచ్చారట, కానుకలు ఇచ్చారట. అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని తీసుకెళ్ళిపోయి ఏకంగా బూరెలు, గారెలు, దద్దోజనం, పులిహేర, ఆరు రకాల కూరలు, పచ్చళ్ళు, అప్పడాలతో భోజనం పెట్టారట. పాప ఇలాంటి కుర్రాడు, ఈ కుర్రాడు బుద్ధిమంతుడు అనుకోండి, ఒక కుర్రాడు చూసేట. కుర్రాడు చూసి, ఆహా, సన్యాసి జీవితం ఎంత సుఖంగా ఉందో, చాతుర్మాస్య కాలంలో 4 నెలల పాటు పిండి వంటల భోజనం, ఓరి బాబోయ్ ఎక్కడికెడితే అక్కడ బూరెలు, అందులో నెయ్యి పోస్తున్నారు, బొబ్బట్లు వేస్తున్నారు, గారెలు వేస్తున్నారు, ఇది కాక దండాలు పెడుతున్నారు, బంగారపు కానుకలు ఇస్తున్నారు, వస్త్రాలు పెడుతున్నారు. సన్యాసి జీవితం ఎంత బాగుందో, మా ఇంట్లోనూ ఉంది, మా అమ్మ నాన్ననేమో రోజు కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారు, మా నాన్నకి సంపాదన లేదు, నాకు సంపాదన లేదు, దుంప తగ్గిపోతుంది. సన్యాసం పుచ్చుకుని ఇంత వెళ్ళిపోతే ఉత్తర పీఠాధిపతి నాకు వస్తే సుఖంగా ఉంటుంది అనుకుని ఈయన ఏం చేసేట, ఆయన వెంటబడి నేను మీతో వస్తానన్నట్ట. పాప ఆయన జారిపడి సరే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత సన్యాసం ఇప్పించండి అంటే, ఒరే పూర్తి సన్యాసం అప్పుడే ఉన్నరా, తాత్కాలిక సన్యాసం ఇస్తాను, ఒకవేళ తేడా వస్తే నువ్వు విరమించి ఇంటికి పోయేదే సన్యాసం ఇస్తున్నాను అన్నట్ట. పర్మనెంట్ సన్యాసం, తాత్కాలిక సన్యాసాలు అని ఉంటాయి. ఉద్యోగాలు కూడా ఎడ్హాక్ పోస్టులు, పర్మనెంట్ పోస్టులు అని ఇస్తారు. నీకు ఎడ్హాక్ సన్యాసం ఇస్తున్నాను అన్నట్ట. అదేమిటండి శాశ్వతంగా ఇవ్వచ్చు కదా అంటే, కంగారు పడకరా, కొద్ది రోజులు ఒక ఏడాది ఇక్కడ ఉన్న తర్వాత అప్పుడు నువ్వు గనక ఇంకా సన్యాసం కావాలని కోరితే ఇక్కడే అట్టే పెడతానన్నారు గురువు గారు. సరే వీడు ఒక ఏడాది పాటు అక్కడ ఎడ్హాక్ సన్యాసం పుచ్చుకున్నాడు, తాత్కాలిక సన్యాసం. మొదటి రోజు జనాలందరితో కలిసి వెళ్ళాడు. ఎప్పటికీ పలహారం పెట్టేమన్నట్ట, వీడు చాతుర్మాసంలో పలహారాలు చూశాడు కదా అందుకని. ఆ పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఇదేమిటయ్యా మా ఆశ్రమంలో పలహారాలు ఉండవు, ఉదయం లేచిన దగ్గర నుంచి నదీ స్నానం, తర్వాత సంధ్యావందనం, కాసేపు గురువుగారు చెప్పే ఉపనిషత్తులు వినడం, ఆ తర్వాత జపతపాలు, తర్వాత 9 గంటల నుంచి 12 గంటల దాకా తోటలో మొక్కలకి పాదులు తీయటం, నీళ్లు పెట్టడం, ఆవుల్ని కాయడం, ఆవులకి గడ్డి పెట్టడం, పేడ తీయటం, ఈ చెత్త తీయటం, పాలు పెతకడం, ఈ పనులు ఉంటాయి. 12 దాకా ఏం పెట్టాం, అప్పటిదాకా అందరం కూడా కృష్ణ హరే హరే కృష్ణ హరే అంటే నేను ఈ లోపల హరి ఏమంటానేమో అన్నట్టు ఆయన. నువ్వు హరి ఏమన్నా తప్పది మా సన్యాసినేమో అన్నట్టు ఆయన. 12 దాకా ఏం పెట్టరాని గెదగెదగెదలాడిపోయి రహస్యంగా వెళ్ళి ఆవుల దగ్గర సేవ చేస్తానని ఓ సేరుపాలు పెతుకు తాగేశాడు. గురువుగారికి కొంతమంది వెళ్ళి కొత్త సన్యాసి వచ్చేటండి, పిల్ల సన్యాసి అక్కడ ఎక్కడ కాదు తోట పని మానేసి వెళ్ళి ఆవుల దగ్గర చేరాడు, లీటర్ల పాలు తాగుతున్నాడంటే వాడు కొత్త కుర్రాడు కదరా, మళ్ళాగా ఉపవాసం ఉండలేడు అన్నట్టు. ఎందుకంటే సన్యాసులు అలా ఉంటారు పాప, 12 దాకా పాలు గీలు ఏముండవు, అసలు సన్యాసులు అలా ఉండాలి. ఇప్పుడు 12 భోజనానికి పిలిచారు, ఒక గంట కొడతారట, గంట కొట్టాక అందరూ టకటక లైన్లో కూర్చోవాలి. గురువుగారు చోట, శిష్యులు చోట కూర్చుంటారు. ఈ శిష్యుడు, అమ్మాయ 12 భోజనం పెడతారని గంట కొట్టగానే వచ్చి కూర్చున్నట్ట. అందరూ కూర్చున్నాక అందరికీ ఇంతంత విస్తరాకు మొక్కలు ఇచ్చారు, చిన్న చిన్న మొక్కలు. ఇదేంటండి మరీ పొత్తి ఎంత అరిటాకు మొక్క అన్నాడు ఆయన. ఇంతకంటే ఎక్కువ ఇవ్వర్రా బాబు అనగా, మరి చాతుర్మాసంలో ఎంత అరిటాకు వేశారు కదా అన్నట్ట. అది చాతుర్మాసనైనా అది హరిగారి ఇల్లు కాబట్టి వేశారు, ఇక్కడ హరి హరి తప్ప ఎంత ఆకులు ఉండవు అని చిన్న చిన్న ఆకులు వేశారట. ఈ ఆకుల్లో ఏం పెట్టారు చివరికి, నానబెట్టిన శనగలు, నానబెట్టినటువంటి పెసలు, ఈ పచ్చి వేశారు. ఇదేంటండి శనగలు ఉడకబెట్టరా అన్నట్ట. ఇక్కడ మేము పచ్చి తిండే తింటాను ఆయన, 4 దుంపలు, 4 శనగ్గింజలు, అంటే మొత్తం ఏడాది అంతా ఇలాగే పెడతారా అన్నాడు ఆయన. అంతేనాయన, మా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటాం, మరి అక్కడ చాతుర్మాస కాలంలో గుంటూరులో బూరెలు పాయసం పెట్టారు కదా అంటే, అది భక్తులు పెట్టినప్పుడు కాదనక తింటాం, భక్తులు పెట్టినప్పుడు ఏం పెట్టినా తినాలి, ఇక్కడికి వస్తే ఇంతే వ్యవస్థ అన్నారట. పాపం 2 నెలలు తిన్నాక ఆ పచ్చి శనగ పెసలు, తోటకూర కాడలు, 2 క్యారెట్ దుంపలు తినేసరికి వీడి క్యారెట్ పోయి వీడి బరీ మేరట్ అయిపోయింది, గెతగెతలాడిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారండి సన్యాసం అంటే నేను ఆ చాతుర్మాస దీక్షలో జరిగిన భోగాలను చూసి అలా ఉంటుంది అనుకున్నానండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండాలంటే అంతే నాయన ఆశ్రమ నియమాలు. అందుకే యమ నియమ ఆసన ధారణ ప్రత్యాహార ఇవన్నీ అష్టాంగ మార్గం రా బాబు. ఒక్క బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే శిష్యుల యొక్క కోరిక నిరాశపరచక వాళ్ళు పెట్టింది తింటాం, ఒత్తప్పుడు మేము తినేది పచ్చికూడేనాయన అపక్వాహారమే అన్నట్ట. అయితేనండి నేను ఎడ్హాక్ సన్యాసం నుంచి విరమించుకుని ఇంటికి పోతానండి అన్నట్ట. అందుకేనా ఎడ్హాక్ ఇచ్చాను నీకు, నువ్వు బొడ్డాడువి గనక ఇవి వెళ్ళిరా అన్నట్టు ఆయన. కాబట్టి అసలు మహానుభావులు ఆశ్రమాలకు వెళితే దీక్ష తీసుకోవాలంటే ఎంత కఠోరంగా ఉంటారో తెలుసా. నేను చూశాను అలాంటి మహాత్ముల్ని. ఇప్పుడు మీకు వాళ్ళ కనపడుతున్న విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు అన్ని కష్టాలు పడితే మీకు స్వామిలే కనపడుతున్నారు తెలుసా పాప. ఆ పుణ్యాత్ములు వాళ్ళు తినేవి అవే. తెలియక ఎక్కడికో వెళ్ళినప్పుడు ఏదో కొంచెం తిన్నారనుకుంటారు, కానీ పిచ్చాళ్ళు వాళ్ళు పడుతున్న శ్రమ దేశం కోసం వాళ్ళు చేస్తున్న తపస్సుని మనం ఎవ్వరూ వెనకట్టలేము. అన్ని అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తే చూడడానికి వాళ్ళు అలా కనపడతారన్నమాట. కాబట్టి సన్యాసం అంటే ఏదో అనుకోకండి, కిరీటం నెత్తి మీద పెట్టుకోవడం కాదు, ఆ కిరీటం అక్కడే ఉంటుంది, వాళ్ళకి ఏం ఉండదు, మళ్ళీ కాషాయం వస్త్రమే. కాబట్టి అసలు సన్యాసుల యొక్క నియమములు ఇలా ఉంటాయి. ఆ నియమములు నువ్వు ఎక్కడన్నా భ్రష్టపరిస్తే నువ్వు భ్రష్టుడు అవుతావు. మా మాట విను, విద్యుత్త ప్రకారంగా దార పరిగ్రహం చెయ్యి అనగా ఆయన ఏమన్నాడో, ఈ కథ ఎలాంటి మరుపులు జరిగిందో మళ్ళీ మనం రేపు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.